అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదువుకోవాలి. చాలా శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. మనం ధ్యానపూర్వకంగా కొన్ని వాక్య భాగాలు చదువుకుంటాం. 17వ వచనం చదువుకుందాం. అన్ని మాటలు మనం పంచుకోలేకపోయినా కొన్ని మాటలు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం. పౌలు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. వారు తమ యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగో నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను. కన్నీలు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో నా ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించచ్చు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచువన్నని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగో సాక్ష్యమిచ్చుచుంటున్నావు ఇదంతయు మీకు తెలియదు. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినే యెరూషలేమునకు వెలుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలననే నా ప్రాణాన్ని నాకెంత మాత్రమో అప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునో ఇక మీదట నా ముఖం చూడరని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతా మీకు తెలుపకుండా నేనేమీ దాచుకునలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచాను ఆ యావత్తు మందను గుర్చు మిమ్మటికు మందును గుర్చు జాగ్రత్తగా ఉండి నేను వెళ్లిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. ప్రార్థన చేసుకుందాం. ఒక మాట ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం కోరుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ స్వరూపం దేవ, దయగలిగిన రక్షక, సర్వాధికారి, మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మా బ్రతుకు దినాలు పొడిగిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు. మా బ్రతుకు దినాల్లో క్షేమాన్ని అనుగ్రహిస్తున్నందుకు కూడా మీకు వందనాలు. ప్రభా, అనుకున్నావు మర్చి ముందున్న వాటి కొడుకు వివేగిరి పడమన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. వెనక్కి తిరిగి చూసి మేము జూన్ మాసంలో ఏం చేయగలిగామన్నప్పుడు ప్రభా చెప్పుకోవడానికి కొంత పరిచర్య మాకు ఇచ్చారు, మీకు వందనాలు. మేము చేయవలసిందే చేశామని ఒప్పుకుంటూ ఉన్నాం. మేము చేయవలసిన దానికంటే తక్కువే చేసామని ఒప్పుకుంటూ ఉన్నాం. మీరు ఆశించినంత స్థాయిలో చేయట్లేదని కూడా ఒప్పుకుంటూ ఉన్నాం. ప్రభా మీకు వందనాలు. విస్తారమైన కోత ప్రభా నాయన, మీకు వందనాలు. కాపర్ లేని జనసమూహాలు, నాయకులు లేక విసుగు చెదిరి ఉన్న జనసమూహాలు, మా కనులు ఎదుట ఎంత విస్తారమైన సమూహాలు నీ ప్రజలు నీ ప్రతిరూపాలు ఉన్నారు. వారి విషయంలో మేమేమి చేయట్లేదని ఒప్పుకుంటూ ఉన్నాం. దయతో క్షమించాడు. అయినా జరిగిన పరిచయం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా బ్యాంక్ సహవాసాన్ని, ఐటీ సహవాసాన్ని మీరు యునైట్ చేశారు, గొప్ప కార్యాలు జరిగించారు. మీకు వందనాలు. కొత్తగూడు సహవాసాన్ని మీరు యునైట్ చేశారు, మా తనులకు ఆశ్చర్యకరంగా 1200 మందిని మీరు సమకూర్చారు. మేము స్తుతిస్తూ ఉన్నాం. బా పట్ల ఐక్య సహవాసాలన్నింటినీ యునైట్ చేశారు. బలహీనమైన ఒక్క సహవాసం, 2 సహవాసాలు మరుసటి సంవత్సరానికి 6 సహవాసాలుగా మీరు విస్తరింప చేశారు. మీకు వందనాలు ప్రభా. మరి 3 సహవాసాలు ఒక రోజు అంతా మేము కూర్చొని అనేక విషయాలు, పరిచర విషయాలు చర్చించుకోవడానికి, శిక్షణ తరగతులు నిర్వహించడానికి మహాకృప చూపించారు. మీకు వందనాలు. దయగల తండ్రి, 5 సహవాసాలు పెట్టారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. రాజమండ్రి జైల్లో ప్రార్థనలు మీరు ప్రారంభించారు. మా కన్నులకు ఆశ్చర్యం. ప్రభువా, స్తుతిస్తూ ఉన్నాం. గొప్ప కార్యాలు మీరు చేశారు. మరిన్ని కార్యాలు ప్రభువా మీరు సెట్ కోర్సులు ప్రారంభించారు. మీకు వందనాలు. మీరు ప్రభువా బిబ్లికల్ లీడర్షిప్ కోర్సును ప్రారంభించడానికి కూడా సహాయం చేశారు. మీకు వందనాలు. మాకెంతో గొప్ప బహుమానంగా ఎస్ఎఫ్జే ట్రైనింగ్ టీంని మీరు అనుగ్రహించారు. స్తుతిస్తూ ఉన్నాం. ఎస్ఎఫ్జే మిషన్స్ టీం మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు. ప్రభా, మరి పరిచయం కావలసిన ప్రతి ఈవెని మీరు అనుగ్రహిస్తున్నారు. అలాంటి భారం కలిగిన నమ్మకస్తులు ప్రభా, మీ కృపావరాలు మీరు అనుగ్రహించి మీరు మాకు నాయకులుగా నియమించి ఎక్కడ ఏది ఆగిపోకుండా జరిగిస్తున్నారు. మీకు వందనాలు. జరిగిన పరిచర్య అంతటిని బట్టి మహిమా ఘనత ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ ఇంకా మాలో నిష్ఫలులుగా ఉన్న వారి విషయంలో క్షమాపణ అడుగుతున్నాం. నిర్వచ్చిన స్థితిలో ఉన్న వారి విషయంలో క్షమాపణ అడుగుతున్నాం. మా ప్రభువాని వాక్యాన్ని విని చదివి కూడా లోబడని స్వభావంతో ఉన్న వారిని బట్టి క్షమాపణ అడుగుతున్నాం. ఇన్ని కార్యాలు కనులారా చూస్తున్నా ఇంకా విశ్వాసంలో బలహీనులుగా ఉన్న వారి విషయంలో క్షమాపణ అడుగుతున్నాం. ప్రభు, మీరు కనికరపడండి. మా అందరి మీద మీ నాయన దైవ నాయన మీ కృప కలిగిన ఆత్మ మా అందరి మీద ఉంచండి. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ బలహీనం బలమైన నీ రాజ్యం కట్టడానికి బలహీనమైన మమ్మల్ని బలపరచము. చదివిన వాక్యం నుంచి కూడా మీరు మాత్రమే మాట్లాడము. దుష్టుడు పనిచేయకుండా, శరీరం పనిచేయకుండా ఆత్మదేవా మీ స్వాధీనంగా అప్పగించుకుంటూ మమ్మల్ని నడిపించిన దాసుడు ఉదయభాసియ గారిని మీరు బలపరచమని వేడుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికి మరొకసారి ఈ ప్రత్యేకమైన ఆఫ్నేడ్ ప్రార్థనకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. 9:30కి మన ఆరాధన ముగిసిపోతాయి. అయినా మనం 12 గంటల వరకు రాత్రి గడపాలి అన్నది మనందరి ఆశ. అట్లాగే 500 మంది మీరు ఈ సమయం వరకు ఉన్నారు. మీ ఆసక్తిని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా మనం ఈ నెల, వచ్చే నెల జరిగిన పరిచయం బట్టి స్తుతించారు. వచ్చే నెల చాలా గంభీరమైన కార్యం, ఎస్ఎఫ్జే నాయకుల 4వ వార్షిక సమావేశం. ఇన్ని కార్యక్రమాల్లో దాని విలువ మాకు కూడా చాలా లేటుగానే అర్థమైంది. నాయకులు బలపడితే సహవాసాలు బలపడతాయి. నాయకులందరినీ బలపరచాలని చెప్పి చక్కగా డిజైన్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. సుమారు 15 లక్షల ధనం ఖర్చుతో, అంటే ఏది తక్కువ కాకూడదు. మిషనరీలు ఏమీ చేయలేక నిరాశపడుతున్న వారిని ప్రోత్సహించారు. సంవత్సరం అంతా ప్రయాసపడుతూ పరిచయం చేస్తున్న నాయకుల్ని మరొక సంవత్సరం కొరకు పురికొల్పాలి, యునైట్ చేయాలి. ఒంటరి సహవాసాన్ని కట్టుకొని అలాగే కాలం గడిపేస్తా ఉన్నవారు వారికి పురుకొల్పుగా ఉండాలి. అలాగే తమిళనాడు పోలీసులు ఇన్వైట్ చేయాలి. ఎస్ఎఫ్జేతో సంబంధం లేకుండా వేరే వేరేగా ప్రార్థన నడిపించుకుంటా ఉన్నారు. అదేమి తక్కువని కాదు, కానీ చిన్న గుంపులుగానే ఉండిపోయారు. ఆ 20-30 మందికి ఆగిపోయిన అదర్ డిపార్ట్మెంట్ లో ఉన్న సహవాసాలు వచ్చి మనం చూస్తే వాళ్ళు కూడా మనలాగే వాళ్ళ సేవ కూడా ఇంకా గంభీరంగా విస్తరించాలన్న విశాల దృక్పథంతో ఎంతో ఆశ కలిగి ఉన్నాం. సుమారు 1000 మంది నాయకులు హాజరవుతారు. అందులో 100 మంది నాయకులు వేరు వేరు కారణాలు చెప్పి రాలేకపోతా ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. 80 మంది ఆఫీసర్లు బిజీ అని చెప్పి ప్రభుకు దూరంగా లోకంలో కొరుకుపోతా ఉన్న విశ్వాసం ఒకప్పుడు మనతో కలిసి ప్రయాణం చేసిన వారు వాళ్ళందరినీ పిలవాలని ఆశపడుతున్నాం. చాలా ప్లాన్డ్ గా చేయాలని ఆశపడుతున్నాం. అలాగే ప్రార్థన చేస్తున్నాం. మార్నింగ్ 7 to 8 సిద్ధపాటు ప్రార్థన జరుగుతూ ఉంది. మనం దాని కొరకు కూడా ఈ నెల గొప్ప కార్యం చూడబోతున్నాం. ఖాళీగా లేవు, ఆల్రెడీ పరిచయం పెట్టుకున్నాం. ఈ నెలలో కూడా ఇరిగేషన్ సహవాసాన్ని ప్రారంభిస్తున్నాం. అట్లాగే చిన్నపిల్ల సహవాసాలు మనం ప్రారంభించుకుంటున్నాం. ప్రభుని ఎంతైనా స్తుతించాలి. సరే, కొన్ని మాటల చేత మన హృదయాన్ని నింపుకొని మళ్ళా టైం పాస్ చేసేవాళ్ళ కాకుండా టైం యూటిలైజ్ చేసుకునే బిడ్డలుగా పరిచయం కొరకు మనల్ని మనం అప్పగించుకుందాం. చదివిన వాక్య భాగంలో పౌలుకి యేసుక్రీస్తు ప్రభు ఎట్లా అర్థమయ్యాడో, మనకి ఎట్లా అర్థమయ్యాడో కంపేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. పౌలుకి యేసుక్రీస్తు ప్రభు అర్థమైతే పౌలు యేసయ్య నన్ను దీవించాడు, నేను పిల్లా పాపలతో నేను చక్కగా ముడుపులు ఆరికాయలు పత్రిండల్లా బంగారు గిన్ని పొంగిపూర్లే అనుభవం, ఏమడిగినా దేవుడు వెంటనే సమాధానం చేస్తున్నాడు. అట్లాంటి భక్తి మనకు నేర్పట్ల పౌలే కాదు, ఈ అపోస్తలుడు అలాంటి భక్తిలో లేడు. నేను శిక్షణా తరగతుల్లో ఒక ప్రశ్న అడిగాను, ఏసయ్య డబ్బులు ఇస్తాడని కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడైనా ఉందా అండి అని అడిగాను. ఒక సోదరి చాలా టక్కుమని సమాధానం చెప్పింది. ఏం సమాధానం చెప్పిందంటే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి అని కొలసి పత్రిక 2వ అధ్యాయం ఉంది కదా అండి. ఏముంది అక్కడ? వెండి బంగారం సర్వ సంపదలు అంటే అవునండి, దేవుడు డబ్బులు ఇస్తానంటున్నాడు కదా అనాలి. అక్కడేముంది? బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. పరలోకానికి వెండి సంపద కాదు, పరలోకానికి బంగారం సంపద కాదు, పరలోకానికి వజ్ర వైడూర్యాల సంపద కాదు, పరలోకంలో జ్ఞానవంతులే సంపద, బుద్ధిమంతులే సంపద. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతిని పోలిన వారే నిరంతరం ప్రకాశిస్తారు. బుద్ధిమంతులు ఆరిపోరు, బుద్ధిమంతులు చీకట్లో బ్రతకరు, బుద్ధిమంతులు చీకటి కార్యాలు చేయరు, బుద్ధిమంతులు వెలుగు సంబంధులు, జ్యోతులు, దీపాలు మండుతారు, ప్రకాశిస్తారు, వెలుగుతారు, అనేక మందిని వెలిగించగలుగుతారు. కాబట్టి ఎవరు నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లుగా అనేకులు తిప్పుతారో వారు నిరంతరం ప్రకాశిస్తారు. ఆదివారం కాదు, పండగ భక్తి కాదు, నిరంతరం ప్రకాశిస్తారు. సూర్యుడు ప్రతిరోజు మండుతున్నట్టుగా ప్రకాశిస్తున్నట్లుగానే మనం బాప్తిస్తు యోహాను కొరకు మాట చదువుతాం, అతడు మండుతూ ప్రకాశిస్తున్న దీపం. హి వాజ్ ఎ బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్, లోపల మండుతున్నాడు బయటికి ప్రకాశిస్తున్నాడు, లోపల మండుతున్నాడు బయటికి ప్రకాశిస్తున్నాడు. లోపల మంట లేకుండా బయటికి మనం ప్రకాశించడం. ప్రభుతో రహస్య సహవాసం, ప్రభుతో వ్యక్తిగత సహవాసం, ప్రభుతో అన్యోన్య సహవాసం, ప్రభుతో ఎన్కౌంటర్, ప్రభు యొక్క హృదయ భారం, ప్రభు యొక్క మనసు అర్థమైతే మనం అలాగే ఉంటాం, అలాగే ఉంటాం. నా ప్రభుకి ఏం కావాలో ఆయన దాసుని ఆ పని చేయడానికి నేనున్నాను అన్నట్టుగా ఉంటాం తప్ప, నేను ప్రభుని, ఆయన నాకు దాసుడు, నాకేం కావాలో ఆయన చేయాలి, ఆయనకేం కావాలో నేను ఎందుకు చేస్తాను అన్నవారుగా మనం ఉండవు. చాలా సార్లు ఏసైన ప్రభువా అని పిలుస్తాం, కానీ ఏసైన సర్వెంట్ చేస్తాం. మనల్ని మనం నీ దాసుడు అంటాం, కానీ మనను మనం ప్రభువులుగా చేసుకుంటాం, ఆర్డర్లు వేస్తాం, ఆజ్ఞాపిస్తాం, చెయ్యి అంటాం, ఎప్పుడు చేస్తావని గదా ఇస్తాం. మనం దాసులుగా ఉండాలి, ప్రభువులు కాదు. పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం పొందుకున్న తర్వాత, ఆ తర్వాత ఆయన జీవితంలో వచ్చిన ఈ మార్పు ఆయన జీవితమే కాదు, అపోస్తలందరి జీవితంలో కనబడతా ఉంది, మన జీవితంలో కూడా కనబడాలి, మన జీవితంలో కనబడాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 5వచనం, ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని పౌలు హింసిస్తా ఉన్నాడు, పౌలుగా హింసిస్తా ఉన్నాడు. యేసేని ఎప్పుడు హింసించాడు? యేసేని హింసించలేదు కదా, సంఘాన్ని కదా హింసించాడు. పౌలు ఏం చేస్తున్నాడు? సంఘాన్ని హింసించడం తనకు ప్రాణాధారంగా ఎంచుకున్నాడు, సంఘాన్ని హింసించడం తనకు ప్రాణాధారం ఎంచుకున్నాడు. ప్రభువు అంటున్నాడు, నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. సంఘాన్ని హింసిస్తా ఉంటే పౌలు ఆ ప్రభువుని హింసించినట్టుగా ప్రభువు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన మాట్లాడతాడు, మీరు నేను ఆకలి కొన్నాను, భోజనం పెట్టలేదు, డబ్బు కొన్నాను, నీళ్ళివ్వలేదు, నేను దిగంబరిగా ఉన్నాను, బట్టలు ఇవ్వలేదు, అదేంటి ప్రభు మేమెందుకు ఇవ్వలేదు, నువ్వెప్పుడు అలా ఉన్నావు అని అంటున్నాడు. ఈ నా సహోదరులలో మీరు ఎవరికి చేయలేదు కాబట్టి నాకు చేయలేదు, ఈ నా సహోదరులో మీరు చేశారు కాబట్టి నాకు చేశారు. ప్రభువుకు సేవ చేయడం అంటే ప్రభు బిడ్డలకు సేవ చేయడం, సంఘానికి సేవ చేయడం. పౌలుకు అర్థమైంది, నేను సంఘాన్ని హింసిస్తే ప్రభుని హింసించాను, నేను సంఘాన్ని బలపరిస్తే ప్రభుని సంతోషపెడతాను అని అర్థమయ్యి, ఆయన దమస్కు మార్గంలో ఆ ప్రత్యక్షత, ఆ స్వరం, దేవుడి మనసు ఏంటో అర్థమైన తర్వాత ఇక ఆ సంఘం కొరకు ఎంత పరిగెడతా ఉన్నాడో, ఆ ప్రజల కొరకు ఎంత పరిగెడతా ఉన్నాడో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆయన అంటాడు, 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం, వారు క్రీస్తు పరిచారకుల, వారు క్రీస్తు పరిచారకుల వెరువాన వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని. నేను ప్రభు దాసుని, క్రీస్తు పరిచారకుడిని, మిగతా వారికంటే ఎక్కువ పరిచారకుడిని అని మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని, పేరు బాగుంది, ప్రభు దాసుని, క్రీస్తు పరిచారకుడిని, సర్వెంట్ ఆఫ్ గాడ్, చాలా బాగుంది, మ్యాన్ ఆఫ్ గాడ్ పేరు చాలా బాగుంది. పేరుకు తగ్గట్టుగానే ఉన్నాడా? అవును. 23వ వచనం 2వ భాగం నుంచి, మరి విశేషముగా ప్రయాసపడితిని. నేను ప్రభు కోసం ప్రయాసపడ్డాను, కాదు 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 కాదు, విశేషముగా ప్రయాసపడితిని. ఆ మాటలో ఉన్న వెయిట్ మనకు అర్థం అవ్వాలి, ఆ లోతు మనకు అర్థం కావాలి, ఆ భారం మనకు అర్థం అవ్వాలి. మరి విశేషముగా ప్రయాసపడితిని నేను అంటాను, 302 సహవాసాన్ని కడుతున్నాను, మరి విశేషంగా ప్రయాసపడితిని అని చెప్పడానికి నేను సాహసం చేయలేను. ఎస్ఎఫ్జే నాయకుల్లో ఎవరు ఆ సాహసం చేస్తారని అనుకోను. ఉద్యోగాలు చేసుకుంటూ, జీతాలు తీసుకుంటూ, ఏసీ కారులో తిరుగుతూ, ఫ్లైట్లు ఎక్కుతూ, ట్రైన్ జర్నీ చేస్తే థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఉంటే మీరు దెబ్బ పడకుండా, ఒక్కసారి కూడా జైలుకి వెళ్లకుండా, ఉన్న టెక్నాలజీని వాడుకొని ఇళ్లల్లో కూర్చొని మనం ఎట్లాగ పోల్చుకోవాలి. కాబట్టి మేము చాలా సేవ చేసేస్తున్నాము, మేము అలసిపోయాము, గతంలో అన్నారు ఒకరిద్దరు అన్నారు, మా కళ్ళు పోతున్నాయండి అన్నారు ధన్యులు అనుకున్నా. మా హెల్త్ పాడైపోయింది ధన్యులు అనుకున్నాను. అప్పుడే కదా బహుమానం వచ్చేది, అప్పుడే కదా జీతం పుచ్చుకునేది. ఏమి అరిగిపోకుండా ఏమి కరిగిపోకుండా అది ఎట్లా సేవ అవుతుంది, అది ఎట్లా సేవ అవుతుంది? కాబట్టి ప్రియులారా, మనం అతిశయించడానికి ఏం లేదు, ముందు కొనసాగుదాం. మరి విశేషముగా ప్రయాసపడితే మరి అనేక పర్యాయాలు చెరసాల్లో ఉంటుంది. ఎన్నిసార్లు జైలు పెట్టుంటారు లెక్కే లేదు, అనేక పర్యాయాలు. ఒక్కసారి జైలు పంపిస్తే బుద్ధి రావాలిగా, బుద్ధి రాలా, అలాగే ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు జైలుకి వెళ్ళాడు, పౌలు కూడా జైలుకి వెళ్ళాడు. ఒక కర్నూలు మీటింగ్ అనుకుంటా, అప్పుడు ఎవరో పాస్ట్ గా నర్స్ చేశారు, ఆయన పేరు ఆయామ్ ఇండియన్ అని చెప్పేసి పెట్టుకుంటాడు, మంచి పేరు. అన్యాయంగా అరెస్ట్ చేశారు, వాళ్ళు వచ్చారు, అవండి మనం ఆయనకు మద్దతు పలకాలి, మీరు మాకు మైక్ ఇస్తారా అన్నారు. మైక్ ఇస్తే ఏం చేస్తారు, మనం మద్దతు పలుకుతాం. అవును, నేనంటాను ఆయన ధన్యుడే, జైలుకి వెళ్ళాడు ప్రభు కోసం. బయట నిలబడ్డ మనం బేరీజ్ వేసుకుంటే చాలా వెనక్కి పడ్డాం. అందరూ ప్రభు కోసం ప్రయాసపడుతున్నారు. నా మట్టుకు నేను ప్రభు కోసం ఎంత ప్రయాసపడుతున్నాను అన్నది మన ముందు పౌలు భక్తు నిలబడి పోల్చుకోండి. ఆయన అంటాడు చాలా శ్రేష్టమైన మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇమిటేట్ చేద్దాం పౌల్లాగే, పోటీ పడదాం పౌలతోటి, పౌలతో పోటీ పడదాం. పౌల్ను వాడుకున్న ప్రభు మమ్మల్ని ఎందుకు వాడుకో, పౌల్ను వాడుకున్నట్టు మమ్మల్ని వాడుకోండి, పోటీ పడదాం. ఆయన మాట్లాడుతున్న మాట మనకు అర్థమవ్వాలి. 11వ అధ్యాయం అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని అని చాలా దిష్టరాస్తాడు. దిష్టరాస్తూ ఎట్లా అంటాడు, 27వ వచనం చివరి మాట, ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. కొన్ని కాదు చాలా ఉన్నాయి చెప్పడానికి, శాంపుల్ గా కొన్ని చెప్పాను అన్నాడు. ఏం బాబు ఏమైంది, ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నావు అంటే అంటాడాయన 28వ వచనం, ఇవియుగాక సంఘములన్నిటిని గురించిన చింత కలదు, ఆస్తుల గురించిన చింత కాదు, ప్రమోషన్ రావట్లేదు అన్న చింత కాదు, పిల్లలకి పెళ్లి కావట్లేదు అన్న చింత కాదు, పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు అన్న చింత కాదు. అదేంటో మనకు తెలుసు, అది ఎలా ఉంటుందో కూడా మనకు తెలుసు, ఎంత బీపీ వస్తుందో మనకు తెలుసు, నిద్ర లేని రాత్రులు ఎట్లా గడుపుతామో కూడా మనకు తెలుసు, చింత. దాని రెండో మాట మాట్లాడతాడు, ఈ భారం, ఈ చింత, ఈ భారం దిన దినము నాకు కలుగుచున్నది, దిన దినము నాకు కలుగుచున్నది. సిలువ మీద ఉన్న ప్రభువుని చూసినప్పుడు నాకు అంతగా అర్థం కాల, దేవుడంటే కాపాడాలి కదా, దేవుడంటే ప్రాణాన్ని, ఆయన ప్రాణాన్ని ఆయన కాపాడుకోవాలి కదా, మన ప్రాణాన్ని కూడా ఆయన కాపాడాలి కదా. ఆయన ప్రాణాన్ని ఆయన కాపాడుకోలేకపోతున్నాడు, మన ప్రాణాన్ని ఆయన కాపాడగలుగుతాడు. అది ఆ దృశ్యం నాకు అట్లాగే అర్థమైంది. తర్వాత అర్థమైంది, వాక్యం అంటుంది నా ప్రాణాన్ని ఎవడు తీసుకోవట్లే, దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. నా అంతటినే నా ప్రాణం పెడుతున్నాను, ఆ ప్రాణం పెట్టకపోతే మీకు పాపక్షమాపణ ఉండదు, మీకు మోక్ష ప్రాప్తి ఉండదు. నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుషు కుమారుడు భూమి మీదకి వచ్చేసాడు. ఎక్కడి నుంచి, పరలోకం నుంచి, ఆనంద రాజ్యం నుంచి, దేవదూతల ఆరాధన పొందుకునే స్థానం నుంచి, సింహాసనాన్ని వదిలేసి భూమి మీదకి వచ్చేసాడు. ఏంటది చింత, భారం, జనం మీద భారం, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం రాయబడింది, పరలోకమందు ప్రభు కనబడుతున్నాడు. ఎలా ఉందంటే ఆ దర్శనం, దేవదూతలు కెరూపులు సెరాపులు ఆరాధిస్తా ఉన్నారు. సెరాపులు కెరూపులు ఆరాధిస్తా ఉంటే సింహాసనాశ్రుడైన ప్రభు ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి. ఆ కోలాహలంలో ప్రభు ఎంత సంతోషంగా ఉండాలి. తన ప్రభువును తెరిస్తే సంతోషం లేదు, సంతోషం లేదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, అత్యున్నత సింహాసనం మీద ప్రభు ఆసీనుడిగా ఉన్నాడు. ఈ దర్శనం ఎప్పుడొచ్చింది? ఉజ్జియా చనిపోయిన సంవత్సరం ముందు వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ దర్శనం? ఉజ్జియా చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు చచ్చిపోయాడు? అవిధేయత. రాజు మాదిరిగా ఉండాలి. రాజు మాదిరి తప్పిపోయాడు. దేవుని మాటను ధిక్కరించాడు. దేవుని చేత మొత్తుపట్టాడు. కుష్టి రోగం తెచ్చుకున్నాడు. ఆ రాజు చచ్చాడు. నాయకులు సరిగ్గా లేరు. నాయకులు సరిగ్గా లేరు. యదా రాజా తదా ప్రజ. నాయకులు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉంటారు. నాయకులు సరిగ్గా లేరు. ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన దేవదూతలు ఆరాధిస్తున్న సందర్భంలో 8వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవనని ప్రభు సెలవీయగా వింటిని. ప్రజల దగ్గరికి వెళ్లేవారు కావాలి, ప్రజలు నడిపించేవాళ్ళు కావాలి, ప్రజల్ని గాడిలో పెట్టేవాళ్ళు కావాలి, మార్గ నిర్దోషకులు కావాలి, కాపర్లు కావాలి, కాపర్లు కావాలి. ఆ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పకపోతే వాళ్ళకి తెలియదు. కాబట్టి నేను ఎవరిని పంపదును, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా ఉంటుంది. అంతటా నేను చిత్తగించుము నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన పోయి జనులు తిట్టారము. మీరు నిత్యం వినిచుందరు గాని గ్రహింపుకుందరు. జనంలోకి వెళ్ళండి, మనుషుల్లోకి వెళ్ళండి. ఎదురాడు వారి వైపు దినమంతా చేతులు చాచి నిలబడ్డ ప్రభు ఆయన, రామ్ కలిగిన రాజు. ఆయన ఉగ్రుడు. ఆయన దహించు అగ్ని. కానీ దానంతటికంటే కూడా ఆయన ప్రేమ ఆయన సహించేటట్లుగా చేస్తుంది. మనల్ని సహించేటట్లుగా ఆయనకు ఓర్పు పుట్టిస్తా ఉంది, ఓర్పు పుట్టిస్తా ఉంది. ఎంత ఆ మాటలు, కఠినమైన మాటలు దేవుని స్వభావాన్ని చూపిస్తూనే దేవుని కృపను వాక్యం మాట్లాడుతూ ఉంది. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఆయన మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయము ఆయన మాట్లాడుతున్నాడు 20వ వచనం నుంచి. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడేది, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. యూదుల కొరకు, అన్యుల కొరకు పౌలు భక్తులు మాట్లాడుతూ, రోమా సంఘమ, మీరు అన్య జనాంగం మధ్య కట్టబడ్డారు. కానీ 10వ అధ్యాయం మొదటి వచనంలో మాట్లాడతాడు, సహోదరులరా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలన్నది నా హృదయాభిలాషయు, వారి విషయమైన నేను దేవునికి చేయు ప్రార్థన. నా ఆశ ఏంటంటే ఈ జాతి, యూదా జాతి, ఇజ్రాయేలు జాతి, వాళ్ళు నశించుకోకూడదు, వాళ్ళు రక్షించబడాలన్నది నా హృదయాభిలాష. దాన్ని 2 కొరింథీయుల పత్రిక 11లో చదివాం. సంఘాలను గురించిన చింత, భారం. నా ప్రశ్న, హృదయంలో ఏది గూడు కట్టుకుని కూర్చుంది? హృదయం దేని చుట్టూ తిరుగుతా ఉంది? హృదయం దేని వైపు పరిగెడతా ఉంది? మరి దేని వైపు పరిగెడతా ఉంది? ఎవరున్నారు అక్కడ? డబ్బా, మనుషులా, ఎవరున్నారు అక్కడ?
పౌలైతే సంఘమును గుర్చిన చింత, పౌలైతే ఇజ్రాయేల్ ప్రజల రక్షణ గుర్చిన ఆ హృదయాభిలాష, హృదయాభిలాష. 9వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడతాడు, నాకు బహు దుఃఖం, నా హృదయంలో తీరని ఆగని మానని వేదన. నాకు బహు దుఃఖం, నా హృదయంలో తీరని వేదన మానని వేదన కలవు. దేనికోసం? 3వ వచనం, దేహ సంబంధులైన నా సహోదరుల కోసం, నా స్వజాతి కొరకు. ప్రభునం ప్రియులరా, మనకి లోకానికి తేడాదే, లోకం టైమ్ ఈజ్ మనీ అంటున్నారు వాళ్ళు. సమయం సరిగ్గా వాడుకుంటే డబ్బులు వస్తాయి, డ్యూటీ ఓటీ ఏది చేసినా కేవలం డబ్బు కోసమే. నా ప్రశ్న, మన సమయాన్ని ఎట్లా వాడుకుంటున్నాం? టైమ్ ఈజ్ మనీ, అదే ప్రిన్సిపలా? లేకపోతే మన సమయాన్ని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సద్వినియోగం చేసుకుంటున్నావా? బుద్ధిమంతుల వలె ప్రకాశిస్తున్నావా? బుద్ధిమంతుల వలె అనేక మందిని జీవ మార్గంలో, ఒక నీతి మార్గంలోకి నడిపిస్తున్నావా? ఏ ఆత్మల రక్షణ కొరకు ప్రభు భూమికి వచ్చాడో, ఏ తప్పిపోయిన గొర్రె కొరకు ప్రభు భూమికి వచ్చాడో, ఏ నశించిపోతున్న దాన్ని వెతక రక్షించడం కోసం ప్రభు భూమికి వచ్చాడో, అదేనా మన చింత? వాళ్ళ మీదేనా మన భారం? వాళ్ళ కొరకేనా మన ప్రార్థన? మన ప్రేయర్ ఏదండా ఎవరున్నారు? మన ఏడుపు దేనికోసం? ఎప్పుడు మన హృదయంలో కన్నీరు పుట్టేది? ఎప్పుడు మన దేని విషయంలో ప్రార్థన చేస్తే దుఃఖం వస్తుందో, అవును దాని విషయంలో నీకు భారం ఉంది, దాని విషయంలో చింత ఉంది. పిల్లలు పుట్టలేదు వద్దన్న ఏడుపు వస్తుంది, పెళ్లి కావట్లా వద్దన్న ఏడుపు వస్తుంది. ఎందుకు చింత, భారం? పౌలు భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు సంఘముల గురించిన చింత, సంఘముల గురించిన భారం, నా స్వజనులు ఇజ్రాయేల్ జాతి గురించిన దేహ సంబంధుల విషయంలో మానని వేదనలు, తీరని వేదన. నేను మాట అంటాను, ఒకవేళ నీ హృదయంలో అలాంటి వేదన లేకుండా నువ్వు ఒకవేళ పరిచర్య చేస్తా ఉంటే ప్రభుని అడుగుదాం, ప్రభువా నా హృదయంలో భారం లేకుండా నేను సేవ చేస్తున్నాను. భారం లేని సేవ ఎట్లా ఉంటదంటే జీతగాడి పనిచేసినట్టుగా ఉంటది. ప్రభు మాట్లాడుతున్నారు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన అంటాడు, జీతగాడు డబ్బుల కోసం వచ్చాడు, రిస్క్ చేయడు. ఎందుకు రిస్క్ చేస్తాడు? ఆరోగ్యాన్ని పాడు చేసుకోడు, డబ్బులు పాడు చేసుకోడు, సుఖాలను పోగొట్టుకోడు, కంఫర్ట్ జోన్లో కూర్చుంటాడు. ఎందుకు కష్టపడతాడు జీతగాడు? యోహాను సువార్త 12వ అధ్యాయము 11వ వచనం నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. ప్రాణం అంటే ఆరోగ్యం, ప్రాణం అంటే సమయం, ప్రాణం అంటే జ్ఞానం, అవన్నీ మనకి విలువైనవి. ప్రాణం పెట్టడం అంటే చచ్చిపోవడం కాదు, ప్రాణం పెట్టడం అంటే జీవాన్ని పెట్టడం. మన ప్రాణాలు అడ్డు పెడతాం. మంచి కాపరి ప్రభు అదే చూపించాడు భూమి మీదకి వచ్చి. 12 జీతగాడు ఏం చేస్తాడు? ప్రాణాలు కాపాడుకుంటాడు జీతగాడు, గొర్రెలు కాపరి కాడు. గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెను విడిచిపెట్టి పారిపోను, ఆ తోడేలు ఆ గొర్రెను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెను గూర్చి లక్ష్యం చేయక పారిపోను. తల్లికోడి పిల్లల విషయంలోకి ఆపదొస్తే ప్రాణాలకు అడ్డు ప్రాణాలు ఒడ్డి ఎట్లాగైతే తలబడతదో, ఎందుకు తల్లి తల్లి ప్రాణంతో సమానంగా పిల్లలు ప్రేమిస్తా ఉంది, ఎట్లాగా వాటి ప్రాణాలు పోనిస్తుంది, ఎట్లాగ వాటి ప్రాణాలు పోనిస్తుంది. జీతగాడు రేపు ప్రభు ప్రతి వాడికి వాని వాని పనిని బట్టి జీతమిస్తానన్నాడు కదా, అవును జీతగాను ఆయన జీతమిస్తాడు కాబట్టి పనిచేస్తున్నాం. ఆయన మీద ప్రేమ కాదు, ఈ జనం మీద ప్రేమ కాదు, సంఘం మీద ప్రేమ కాదు, ప్రభు మీద ప్రేమ కూడా కాదు. జీతం వస్తుందిగా, కిరీటం వస్తుందిగా, సింహాసనం వస్తుందిగా, అవును అవును ప్రభు అదే మాదిరి చూపించాడా. ఆయన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, ఆయన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. మనం చేసిన ప్రతి దానికి పరలోకం వెలకడతాది, బహుమానాలు ఉంటాయి, గాని మన వైఖరి మాత్రం జీతగాల వైఖరి ఉండకూడదు. జీతగాల వైఖరి ఉండకూడదు, ప్రాణాలు పెట్టే సేవ, ప్రాణాలు పెట్టే సేవ. ఎట్లాగా ఆ కంఫర్ట్ జోన్లో ఉండి కడుపులో నీళ్లు కదలకుండా, ఖర్చు ఖర్చు అయిపోకుండా, కష్టం కలగకుండా, నొప్పి కలగకుండా, సాతాను శోధన కలగకుండా, ఏమి కలగకుండా సేవ చేసేస్తాం? ఏ నొప్పి రాకుండా సేవ ఎట్లా చేసేస్తాం? ప్రాణం పెట్టే సేవకులుగా ఉండాలి, ప్రాణం పెట్టే సేవకులుగా ఉండాలి. అపొస్తల కార్యాల గ్రంథం 28వ అధ్యాయంలో పౌలుని ఎట్లా చూస్తామంటే, మనిషికి వేరే ఇంక లోకం లేదు, వేరే లోకం లేదు. పౌల చస్తావురా యెరూషలేముకి వెళ్తానంటే, నేను చావడానికి ఎగబడతా ఉంటే నువ్వెందుకు మధ్యలోకి వస్తా ఉంటాడు. పౌల నువ్వు వద్దు అంటే, నేను వెళ్ళకపోతే యెరూషలేములో ఉన్న వారిలో ఎలా రక్షణ కలుగుతుంది, వాళ్ళ విషయంలో మానని వేదన నాకుంది, నేను రోమాలో నిలబడి సాక్ష్యం చెప్పాను నా ప్రభు కోసం. రోమా కేంద్రపట్నం, ప్రపంచానికి కేంద్రపట్నం, అక్కడ ఏం జరిగినా సరే ప్రపంచమంతా గుళ్ళుమంటది. నేను రోమాకి వెళ్ళాలి, కైస్తరు ముందు నిలబడాలి, నేను యెరూషలేముకి వెళ్ళాలి, మతానికి కేంద్రంగా ఉంది, అక్కడ నిలబడి నేను మాట్లాడాలి నా ప్రభు కోసం. ఏమవుతుందో తెలుసు, కానీ వెళ్లాల్సిందే, వెళ్లాల్సిందే. అపొస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు, 20వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు. 20వ అధ్యాయంలో ఆయనేమో మిలేతిలో ఉన్నాడు, ఎపిసిలో ఉన్న సంఘ పెద్దని కలవడానికి అవకాశం లేదు. సంఘ పెద్దని పిలిపించాడు, వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? 24వ వచనం, అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్షించుట యందు నా పరుగును, నా పరుగు దేని కొరకు? ఆయన ఏంటో చెప్పాలి, ఆయన వల్ల కలిగిన రక్షణను బాహాటంగా ప్రజలకు ఎలుగెత్తి ప్రకటించాలి. అదే నా రేస్, అదే నా రేస్. ఆ రేసులోని నాగిపోకూడదు, ఆ రేసులోని నాగిపోకూడదు, ఆ రేసులో పరిగెట్టాలి, ఆ రేసులో పరిగెట్టాలి, చివరిదాకా పరిగెట్టాలి. ఇక్కడ ఎక్కడ అలసిపోవడానికి వీల్లేదు, ఆగిపోవడానికి వీల్లేదు. కాబట్టి నా రేస్ అది, నా రేస్ అది అని మాట్లాడుతున్న మాటలు మనకు అర్థం కావాలి. ప్రభు కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. రెండే రెండు మాటలు, నేను బాగుండాలా, నేను బాగుండాలా, పరిచర్య కూడా బాగా జరగాలి. నో, నెవర్ ఇట్ విల్ హ్యాపన్. నేను బాగుండాలా, పరిచర్య కూడా బాగా జరగాల. నేను ఏసయ్య సిలువ ఎక్కకపోతే లోకానికి రక్షణ రాదు, గోధుమ గింజ భూమిలో పడి చావకపోతే ఫలించదు. తన ప్రాణాన్ని కాపాడుకుని కోరువాడు పోగొట్టుకుంటాడు, నా నిమిత్తం సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు. వెళ్ళండి, దెబ్బలు తినండి, చావండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ప్రాణం పెట్టడం అంటే దేవుడు మనకి 6 నెలలు కాలాన్ని ఇచ్చాడు, 6 నెలలు జీవాన్ని ఇచ్చాడు, 6 నెలలు ఉద్యోగాన్ని ఇచ్చాడు, సంపదని ఇచ్చాడు. తెలుసు, మనం సంపాదిస్తున్న జీతాలకి, మనం పడుతున్న కష్టానికి సంబంధమే లేదు తెలుసు. అదంతా మన ప్రాణం. 6 నెలలు ఎట్లా వాడేసామో, ఇంకొక 6 నెలల ముందు ఉంది, 7 నెలలు మళ్ళీ ఎంటర్ అయిపోయాం మనం. 7 నెలలకు ఎంటర్ అయిపోయాం. ప్రభు పౌలు అంటాడు, నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. మనం సిలువ ఎత్తుకోకపోతే, మన సిలువ ఎక్కకపోతే లోకానికి రక్షణ రాదు. కాబట్టి చేస్తున్నారు, చేయట్లేదని నేను చెప్పను, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే ప్రాణం పెట్టేటట్లుగా పరిగెడుతున్నారు చాలా తక్కువ మంది. మాకు వేరే లోకం లేదు, మా ప్రభు ఏ ప్రజల కొరకు ప్రాణం పెట్టాడో ఆ ప్రజల రక్షణ తప్ప మాకు వేరే ఏ దండా లేదు. మా ప్రార్థన వాళ్ళ రక్షణ కొరకే, మా దినచర్య వాళ్ళ రక్షణ కొరకే, మా ప్రయారిటీ వాళ్ళ రక్షణ కొరకే అన్న వారి నుంచి వెళ్ళకపోతున్నారు. 2015 నేను వసాయి ప్రాంతానికి వెళ్ళాను, మహారాష్ట్రకి మిషన్ ఫీల్డ్ కి చూడడానికి వెళ్ళాను. అక్కడ లాస్ట్ లీటర్స్ మీట్ కి ఆయన పిలిచాం. పీటర్ లూయిస్ అన్న మన మధ్యకి వచ్చాడు. ఆయన అన్నాడు, తమ్ముడా 15 సంవత్సరాలు అయ్యిందిరా మీ గారి మధ్యకి వచ్చి, 15 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా పెళ్లికి, పేరంటానికి, బంధువులలో జరిగిన శుభకార్యాలకి దేనికి మేము అటెండ్ కాలా? ఎందుకు మేము అటెండ్ కాలేదంటే మాకు ఈ ప్రజల మీద ఆ భారం ఉంది. మా సమయం పూర్తిగా వీరి కోసమే వాడుతున్నాం. 3 పిల్లలు ఆయనకి, 3 పిల్లలను హాస్టల్లో చదువుకుంటున్నారు, 3 పిల్లలు హాస్టల్లో చదువుకుంటున్నారు. ప్రభుని పిల్లరా, నేను వాక్యం మనతో మాట్లాడుతున్న మాట నాకు అర్థం కావాలి. వాక్య పెరుగులో మనం మన పరీక్ష చేసుకోవడం మంచిది. నేను ప్రభు అయిన యేసువాళ్ళను పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకున్నట్లేదు. అట్లా ఉన్నప్పుడు నిజంగా ప్రభు వాడుకుంటాడే, ప్రభు వాడుకుంటాడు. ఏదో ఒక బుట్ట సహవాసం కట్టుకుని 20 మందితోటి రోజు ప్రార్థన చేసుకొని, మేము కూడా సేవ చేస్తున్నాం, చేస్తున్నాం. నా ప్రశ్న, ప్రాణాలు పెట్టే సేవేనా? పూర్తిగా ఇన్వెస్ట్ చేయగలుగుతున్నావా? శక్తి వంచన లేకుండా చేయగలుగుతున్నావా? ఏమైనా పరుగు పందెం పెట్టుకున్నావా? ఏమైనా టార్గెట్ పెట్టుకున్నావా? ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నావా? ఏమైనా గురి పెట్టుకున్నావా? పిల్లలు పుట్టగానే టార్గెట్స్ పెట్టేసుకుంటాం, పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఎట్లాగా? 20 సంవత్సరాల తర్వాత నా కూతురు ఏం కావాలి, 20 సంవత్సరాల తర్వాత నా కొడుకు ఏం కావాలో టార్గెట్ పెట్టుకోవాలి, 20 సంవత్సరాల తర్వాత నా కొడుకు ఏం కావాలో, నా కూతురు ఏం కావాలో అని అనుకున్నా కాబట్టి మొదటి సంవత్సరమే పనిచేయడం ప్రారంభించాలి. ఒక్క సంవత్సరం కూడా మధ్యలో మిస్ అవ్వకుండా చదివించాలి. ఏ క్లాసుగా అవుట్ స్టాండింగ్ మార్క్స్ రావాలి, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి. ఎందుకట్లా? ఐ హ్యావ్ ఎ విజన్, ఐ హ్యావ్ ఎ గోల్, ఐ హ్యావ్ ఎ టార్గెట్. మంచి తండ్రి, మంచి తల్లి. అవును, పౌలు అదే భాష మాట్లాడుతున్నాడు. నాకు పరుగుంది, నాకు పరిచర్య ఉంది, నేను దాన్ని తుదముట్టించాలి, నేను శక్తి వంచన లేకుండా పరిగెట్టాలి, గెలవాలి, గెలిచేలాగా పరిగెట్టాలి. అలా పరిగెట్టాలంటే ఊళ్ళో ఉంచాలి, అలా పరిగెట్టాలంటే నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోకూడదు. నేను అన్నది చావాలి, స్వార్థం చావాలి, సుఖవాలయం నుంచి బయటికి రావాలి. సుఖవాలయంలో చిక్కుకోకూడదు. అది ఆయనకున్న భారానికి తగ్గట్టుగా ఆయన చేస్తున్న పరిచర్య, ఆయన అదే మాట మాట్లాడుతున్నాడు. 28వ వచనం మన కోసం మాట్లాడుతున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, ఏం సాధించాడు? ఏసే మొదటి రాకడ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు. ఏం సాధించాడు? ఆ ప్రాణం పెట్టి ఆయన మరణం మీద విశ్వాసం ఉంచిన వారిని సంపాదించుకున్నాడు. అదే సంఘం. తల్లి పరిభాషలో మాట్లాడితే, తల్లి పరిభాషలో మాట్లాడితే, నా మాంసంలో మాంసం, నా రక్తంలో రక్తం, నా బిడ్డ, నేను కన్నాను, నేను నేను నా జీవాన్ని దారపోసి కన్నాను, నా ప్రాణాలు అడ్డుపెట్టి కన్నాను. ఆ భాష మనకు బాగా అర్థమవుతుంది. అదే పరిభాష ఇది. దేవుడు తన స్వరక్తమిచ్చి కన్న సంఘం, తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ఆ సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంఘాన్ని మీ చేతులు పెట్టాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని నాయకులరా మీ చేతులు పెట్టాడు. ఎవరు? మనుషులు కాదు, పరిశుద్ధాత్ముడు పెట్టాడు. మనుషులు అప్చెప్పడానికి బాధ్యత, మనుషులు అప్చెప్పల ఈ బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్ని వాడుకొని నీ చేతిలో తన సంఘాన్ని పెట్టాడు. ఆయన అయితే తన సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆయన పోడి నడుచుకుంటున్నవాడుగా, ఆయన అడుగుజాడల్లో అడుగు వేస్తున్నవాడిగా నువ్వెట్లా, నువ్వేం చేయగలుగుతున్నావు? ఆ సంఘం కొరకు, నీ సంఘం కొరకు, నీకు అప్పగించిన తన సంఘం కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? పరిశుద్ధాత్మదేవుడు దుఃఖిస్తాడా? పరిశుద్ధాత్మదేవుడు ఆనందిస్తాడా? అది మన ముందున్న కీలకమైన ప్రశ్న. ఏం చేయాలట? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయాలి, సంఘాన్ని కాయాలి, సంఘాన్ని మేపాలి, సంఘాన్ని సంరక్షించాలి, సంఘాన్ని పెంచాలి, పోషించాలి. అందుకే గొర్రెల కాపరి పరిభాష వాడుతున్నాడు. మంద విషయంలో మంద కాపరి బాధ్యత ఏంటి? మంద కాపరి సరిగ్గా లేకపోతే మంద పరిస్థితి ఏంటి? నేనంటాను, నువ్వు అడ్డుబండగా ఉన్నావు, గుదిబండగా ఉన్నావు, లేకపోతే నువ్వు నమ్మకమైన దాసుడిగా ఉన్నావు, నీకు తెలుసు, ప్రభువు తెలుసు. ప్రభు అయితే మంచి మాదిరి చూపించాడు, మంచి నాయకులు మన ముందుంచాడు. మనం నమ్మకంగా చేద్దాం, నమ్మకంగా పరిచర్ చేద్దాం. ఆ పేరు ఏం చెప్తుంది? విజయవాడ పోలీస్ సహవాసం. ఆ పేరు ఏం చెప్తుంది? విజయవాడలో ఉన్న పోలీసులు అందరి కొరకైన సహవాసం. హైదరాబాద్ పోలీస్ సహవాసం ఏం చెప్తుంది? ఆ పేరు హైదరాబాద్ మహాపట్నంలో ఉన్న పోలీసులందరి కొరకు ఏర్పాటు చేయబడ్డ సహవాసం. ఏం చెప్తుంది ఆ పేరు? ప్రభు మనకు పెట్టిన పేరు, ప్రభు మనకిచ్చిన పరుగు పందం. మనం నమ్మకంగా తుదముట్టిద్దాం, నమ్మకంగా తుదముట్టిద్దాం. రోజులతో పాటు పరిగెడదామండి, నెలలతో పాటు పరిగెడదాం, సంవత్సరాలతో పాటు పరిగెడదాం, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కోసం పరిగెడదాం, ప్రాణాన్ని ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోకుండా పరిగెడదాం. దేవుడు నమ్మి నా చేతిలో పెట్టిన ఆ పరిచర్య తుదముట్టించాలి. దేవుడు నమ్మి నా చేతిలో పెట్టిన ఆ సంఘాన్ని నేను నమ్మకంగా కాయాలి. నా ప్రభు ఎట్లా ప్రేమించాడో అలాంటి ప్రేమ, అలాంటి మాదిరి నేను చూపించాలి అన్నది మన దగ్గర నుంచి ఆయన ఆశిస్తా ఉన్నాడు. ఆయన ఆశిస్తా ఉన్నాడు. అధ్యక్షులు అని రాయబడింది, ఓవర్సీయర్స్. ఓవర్సీయర్స్ అన్ని విషయాల్లో బాధ్యతను మనకి. కాపరులు కాయాలి, పోషించాలి, సంరక్షించాలి. ఆ మాట అక్కడ రాయబడి నిర్యందో వచ్చినలో కాయుటకు ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని ఎందు అధ్యక్షులుగా ఉంచానో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకు ఆ జాగ్రత్త? శత్రువు పొంచి ఉన్నాడు. నా మట్టుకు నేను దేవుని పరిచయం చేసుకుంటూ పోతాను, వాడు మాత్రం చేతులు ముడుచుకొని చూస్తూ ఉంటాడు. అది కాదు కదా, అది కాదు కదా, ఇది పోరాటం కదా. కాబట్టి కల్తీ సంఘంలోకి వచ్చేస్తుంది. కల్తీ అనైక్యత, ఆ పుట్లాటలో లేదా విరోధ భావం లేదా ఆ లేదా ఆ చీలికలో వాడు తీసుకొస్తాడు, వాడు తీసుకొస్తాడు. వాడు తీసుకొస్తాడు జాగ్రత్త జాగ్రత్త అనే వాక్యాలు మనతో మాట్లాడుతూ ఉండగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మంద విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నేను జీతగాళ్ళ పనిచేస్తున్నానా, నేను ప్రాణం పెట్టే కాపర్లో పనిచేస్తున్నానా, అది మన ముందున్న ప్రశ్న. అది మన ముందున్న ప్రశ్న, ఆ ప్రశ్నకు మనమే సమాధానం చెప్పుకోవాలి. రెండు, మంద విషయంలో ఎట్లా ఆ మంద విషయంలో ఎలా జాగ్రత్త తీసుకోవాలి. రెండు, వ్యక్తిగతమైన విషయాలు ఎలా జాగ్రత్త తీసుకోవాలి. చాలా శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు ఆయన. వ్యక్తిగత విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అందులో ఒకటి దేవునితో నా సంబంధం. దేవునితో నా సంబంధం 20వ అధ్యాయం 19వ వచనం 20వ అధ్యాయం 19వ వచనం యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీలు విడిచిచ్చు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. సుఖవలయంలో నేను ప్రభువును ఆరాధించట్లా. అన్ని బాగున్నాయి, అన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు, దీవించాడు కాబట్టి నేను దేవుణ్ణి సేవిస్తున్నాను అనడంలా. నాకు కుట్రలున్నాయి, ఆపదలున్నాయి, శోధనలున్నాయి, శ్రమలు గుండా వెళ్తున్నాను, అయినా సరే నా విశ్వాసం తగ్గట్లా, ప్రభు మీద నా ప్రేమ తగ్గట్లా, పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగో ప్రభువుని సేవించుచుంటునో మీకే తెలియను. అవును, ఆశీర్వాదాల దగ్గర నీ భక్తి అవకాశవాదమో లేకపోతే నిజమైన భక్తు తెలియదు. ఆపదల దగ్గరే తెలిసేది. అన్ని బాగున్నప్పుడు నువ్వు ఎలాంటి నాయకుడువో తెలీదు. వ్యతిరేకతలు వచ్చినప్పుడే నీ నాయకత్వం బయటకు వచ్చేది. మందును వదిలేసి పారిపోతావా, మందు కోసం ప్రాణం పెడతావా, జీతగాడువా, ప్రాణం పెట్టే కాపురువా తెలియదు అక్కడే అని అన్నాడు. నేను ఎట్లాగ వెనక తీస్తాను, నేను ఎట్లా వెనక తీస్తాను, ఇందుకొరకే నేను పిలువబడ్డాను. నాగటి మీద చేయి వేసి వెనక తట్టు చూచేవాడు నాకు పాత్రుడు కాడు. నాగటి మీద చేయి వేసి వెన్నుచూపులు వెనక చూపులు లోతు భార్యలు ఉప్పు స్తంభాలైపోతారు. వెనకడుగు వేయటం ఆశీర్వాదం కాదు. అప్పుడేనంటాడు, నాకు శోధనున్నా సరే నేను పూర్ణమైన వినయ భావంతో ప్రభువుని సేవిస్తున్నాను. ప్రభువు మీద ఎంత ప్రేమ ఉందో, ప్రభువుతో ఎట్లాంటి సంబంధం ఉందో. కాబట్టి ఎవరైతే ప్రభువుతో సమయం గడపటం, ఈ మాట అంటానండి, నేను నా ఖాళీ సమయం నేను ఎవరితో గడుపుతున్నాను, యూట్యూబా లేకపోతే ఫోన్లా, అవసరమే, ప్రభువు కోసం చేసే పరిచయం అవసరమే, కానీ ఆయనతోనే సంబంధం, ఆయనతో వ్యక్తిగతంగా గడిపే సంబంధం, నీ ప్రార్థనా జీవితం, నీవు నీ ప్రభువుతో గడుపుకునే సమయం, ఏకాంత సమయం. శోధనలు వచ్చినప్పుడు ఎట్లా నీ రియాక్ట్ అవుతున్నావు, ప్రభు మీద కోపం వస్తుందా లేకపోతే ప్రభు మీద ఎక్కువగా ఆధారపడగలుగుతున్నావా, ఎట్లానూ ఉన్నావు. దేవునితో వ్యక్తిగత సంబంధం చాలా ప్రాముఖ్యమైన మాట. 23వ వచనంలో ఆయన ప్రభువుని సేవిస్తున్నాడు. 20వ అధ్యాయం అపొస్తలుల కార్యాల గ్రంథం 23వ వచనం బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. ఆయన తోడుగా ఉన్నాడు, ప్రతి పట్టణంలో బంధకాలున్నాయి, శ్రమలున్నాయని చెబుతూ ధైర్యపరుస్తూనే ఉన్నాడు. పౌలు ప్రభుతో ఉన్నాడు, ఆత్మదేవుడు పౌలుతో ఉన్నాడు. ఎంత చక్కటి అన్యోన్య సంబంధాన్ని దేవునితో కలిగి ఉన్నాడు. మన విషయంలో చెక్ చేసుకోవాల్సిన విషయాలు, నేను ఎలా అంటానండి, నేను వ్యక్తిగతంగా నేను నా ప్రభువుతో కనెక్ట్ అయి ఉన్నానా లేదా. పెద్ద సహవాసం ప్రభు మనకిచ్చారు, మనల్ని నెట్టుకుపోతా ఉంటది సహవాసం, లాక్కుపోతా ఉంటారు. ఏమీ చేయడం చేత కాకపోయినా ఏదో ఒక పని ఇచ్చి చెయ్యి అంటది, బలపరుస్తూ ఉంటుంది. ప్రారంభంలో బాగుంటుంది, లాంగ్ రన్ లో పనికిరాదు. ఎవరు తోస్తేనే ముందుకెళ్తాను, ఎవరు నెట్టితేనే ముందుకెళ్తాను, ఎవరు లాగితేనే ముందుకెళ్తాను. ఎవరి కోసమో కాదు, నీ ప్రభు కోసం చేయి. ఆయన రుణం తీర్చుకోవాలి, ఆ ప్రభు సేవ చేయాలి, ఆయన చిత్తం నేను చేయాలి. బాకీ పడిపోయాను అని ఆయన ప్రేమించి నువ్వు చేయాలి, మనుషుల కోసం కాదు. దేవునితో వ్యక్తిగత సంబంధం ఎలాగుందో పరీక్ష చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది. రెండో మాట పౌలు అంటాడు, వాస్తవానికి నేను ఇంత పని చేస్తున్నాను కదా, నన్ను చూసుకోవాల్సిన
తాను చూసుకోవాల్సిన బాధ్యత మీకే ఉంది కదా అని అనడానికి బదులు ఆయన అంటాడు 33వ వచనం, ఎవని వెండి నేనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు, నా అవసరాల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తము నా చేతిలో కష్టపడినవని మీకే తెలియను అని చేసుకుంటూ పరిచర్ చేస్తా ఉన్నాడు. ఎందుకట్లా నిలిచే పరిచర్ చేయాలంటే, విస్తారమైన పరిచర్ చేయాలంటే మోడల్ లివింగ్ ఉండాలి, మాదిరి జీవితం ఉండాలి. లేకపోతే ఎట్లా మనుషులు మాట వింటారు, ఎట్లాగా లోబడతారు. కాబట్టి నేను పనిచేస్తాను, నేను హుందాగా జీవిస్తాను, హుందాగా జీవించి సేవ చేస్తాను. 18వ వచనం మాట్లాడుతున్నాడు ఆయన. 18వ వచనం, వారు తన యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనో, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. నా ప్రవర్తన ఎట్లా ఉందో మీకు తెలుసు. మోడల్ లివింగ్, జీవన విధానం ఎంత మాదిరిగా ఉందో, నిజాయితీ, పవిత్రత, నమ్మకత్వం, ఎక్కడ వీలైతే చూపించడానికి వీలైనంతగా మాదిరి జీవితం ఆయన జీవిస్తున్నాడు. మన విషయంలో మనం ప్రభు మనకి ఇచ్చిన భాగ్యం అదే. మనం కష్టపడి పనిచేయండి, రాళ్ళు కొట్టుకుని పనిచేయండి అంటే ఎంత కష్టంగా ఉండేదో. అక్కర్లే, నువ్వు కూర్చుంటే జీతం వచ్చేస్తుంది, నెల రోజులు కూర్చోకపోయినా కొన్ని రోజులన్నీ కూర్చోవచ్చుగా ప్రశాంతంగా. ఓ చెమటలు కక్కుపోయి ఒళ్ళు ముక్కలు చేసేసుకుని ఒళ్ళు హోనం చేసుకుని పనిచేసే పని ఏం కాదుగా. ఎంత చక్కగా చేయొచ్చు, ఎంత బాగా చేయొచ్చు, ఎంత విస్తృతంగా చేయొచ్చు. ప్రభు మనకిచ్చిన కృపను బట్టి, ఇంకెంత బాగా చేయొచ్చు. మోడల్ లివింగ్. నేను ముగిస్తూ ఉన్నా. పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ప్రారంభవచనం నుంచి వాక్యం అంతా మాట్లాడుతుంది. ఐదవ అధ్యాయము తోటి పెద్దను క్రీస్తు శ్రమంలో గూర్చి సాక్షిని పౌలే కాదు, పేతురు కూడా అదే కోవాలి. అందరూ అదే కోవలో ఉన్నారు, అందరూ ఒకటే ట్రాక్ లో ఉన్నారు. తోటి పెద్దను క్రీస్తు శ్రమను గురించి సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలువాడు నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. పెద్దలారా, నాయకులతో మాట్లాడుతున్నాడు. 2వ వచనం, బలిమిచేత కాక దేవుని చిత్త ప్రకారముగా ఇష్టపూర్వకంగా. ఇది నాకిచ్చిన మహాభాగ్యం. ఎవరైనా నాకు అన్నా నేను ఉండలేను, నేను చేయలేనంటే నేనంట నేను పెట్టానా, నువ్వు నా కోసం పనిచేస్తున్నానా, ఎవరికి చెప్పాలన్నమాట, పోయా పెద్ద ఆయన చెప్పు, అయ్యా నువ్వు పెట్టావు నేను చేయలేనని చెప్పు. ఆయన చక్కగా సమాధానం చెప్తాడు. ఆయన పని ఆయన చెప్పి ఆయన ఇచ్చాడు. కావలసిన కృపావరాలు ఆయన ఇస్తాడు, కావలసిన సహకారం ఆయన ఇస్తాడు. అడగాల్సిన విధానం ఏంటంటే, ప్రభువా నేను చేయాల్సినంత చేయలేకపోతున్నాను, నన్ను బలపరచండి అని అడుగు. అంతే తప్ప నేను దద్దమ్మను, నేను చేతకాని వాడును, చేతకాని దాని అని అడగొద్దు. అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నీ పరిచర్ చేయడానికి నాకు కావాల్సిన కృపను ఇవ్వండి, వరాలు ఇవ్వండి, ఆత్మాభిషేకం ఇవ్వండి అని అడగాలి. కాగా దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగా, దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో. ఏమి ఆశించొద్దు, ఇస్తాడు ఆయన, ఇస్తాడు, కానీ జీతగాల చేయొద్దు. సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానికి అయ్యండి. మనల్ని పరీక్షించడానికి దేవుడి పరిచర్ ఇచ్చాడు, మన రంగు తేల్చడానికి ప్రభు పరిచర్ ఇచ్చాడు, మనం ఎలాంటి వారమో తెలియడానికి ప్రభు పరిచర్ ఇచ్చాడు, మనం ఎంత పట్టుదలతో చేస్తామో తెలియడం కోసం పరిచర్ ఇచ్చాడు ఆయన. మీకు అప్పగింపబడ్డ వారి పైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరిగా మీరు ఉండండి, కలిసి ఉండండి. పెత్తనం చేయొద్దు, ప్రభువులా ఉండొద్దు, మాదిరిగా ముందుండండి, తగ్గించుకోండి. మీలో ఎవడు గొప్పవాడో వాడు మీకు దాసుడిగా ఉండాలి. నాలుగవ వచనంలో గంభీరమైన మాట, ప్రధాన కాపరి. ఏసఐ పేరేం పేరడు, పెద్ద పాస్టర్ అట, పెద్ద కాపరి ఆయన. ఆ పాస్టర్ అన్న పేరుకున్న పరువు తీసేశారు బయట. దేవుడు వాక్యం అంటుంది ఏసయ్య ఆయన ప్రధాన కాపరి, మనుషులను కాచే పని ఆయన చేసి చూపించాడు, మనకిచ్చాడు. ఆయన పోలి నడుచుకోవడం, ఈ పరిచర్ చేయటం ప్రధాన కాపరి. ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడభారిని మహిమా కిరీటం పొందుదురు. లోకంలో క్రికెట్ స్టార్లు లేకపోతే ఫిలింఫేర్ అవార్డులు లోకంలో వచ్చే కిరీటాలు కాదు, వాడభారని కిరీటం, వాడభారని మెప్పు, ఎన్నడూ తగ్గిపోని మెప్పు. ప్రభు ఎంత నమ్మదగిన దేవుడు. కావున ప్రియులారా, మనం ఈ నెల ఎట్లా ప్లాన్ చేద్దాం? ఆరు నెలలు ఎలా గడిపేశాం? ఇంకొక 6 నెలలు మన ముందు సమయం ఉంది, ఎలా ప్లాన్ చేద్దాం? ప్రభు ఎలా ప్రేమించాడు, అలాంటి ప్రేమతో. పౌలు ఎలాంటి భారం మానని వేదనతో పరిచయం చేశాడు, అలాంటి వేదనతో. చాలు అని అనక ఇంకెంత ఉందో కరుగు నమ్మకంగా చివరి వరకు తుదముట్టించాలన్న స్పృహతో పరిగెడదాం. అటు కృప ప్రభు మనందరికీ నూతన మాసంలో అనుగ్రహించి బలపరచును గాక. ఆమెన్.